ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈరోజు చేను కబుర్ల కార్యక్రమంలో షేడ్ నెట్ల కింద కూరగాయల సాగు.
ఏమే మంగమ్మ అలా దిగాలుగా కూర్చున్నావు?
ఏమీ లేదే వదిన, నా ఏడుపంతా యాసంగిలో వేసిన పంట గురించే.
ఏమైంది వదిన ఇప్పుడు పంటకి? ఇంతకుముందు పంట బాగానే వచ్చింది కదా, ఇప్పుడేమైంది? ఇంతకీ యాసంగిలో ఏ పంట వేసావేంటి?
టమాటా, ఆకుకూరలు వేసానే, కానీ ఎండవేడకి పళ్ళు కుళ్ళిపోతున్నాయి, పెట్టిన నీరు సరిపోవడం లేదు. ఇక ఆకుకూరగాయలైతే పచ్చబడిపోతున్నాయి, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పంట మీద రుణం తీసుకుంటున్నాయే, అది ఎట్టా కట్టాలి? పిల్లల ఫీజుకు డబ్బులు యాడ్ నుంచి తేవాలి? ఇప్పటికే అప్పు తడిచి మూపెడైంది.
బాధపడకే వదిన, నాకు నువ్వు ముందుగాలనే చెప్పేది ఉండే ఇట్లా కూరగాయలు వేస్తున్నా అని.
పోయే పంటకి నువ్వేం చేస్తావు వదిన? ముందుగాల చెప్పినా ఇప్పుడు చెప్పినా ప్రయోజనం ఏముంది? ఇదంతా నా తలరాత
చేతుల్లోనే ఉందే, కావాలంటే నువ్వు మార్చుకోవచ్చు.
ఏంది వదిన, నువ్వేమైనా కొత్త మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా ఏంది? తలరాత నా చేతుల్లో ఉండడం ఏంది?
అరే చెప్పేది వినవే వదిన, మంత్రాలు కాదు తంత్రాలు కాదు. మంత్రాలకేమన్నా చింతకాయలు రాలతాయా ఏంది? మన పక్కూరులో కూరగాయలను ఏదో కొత్త పద్ధతిలో పెంచుతున్నారట, మస్తు పైసలు వస్తున్నాయట.
కొత్త పద్ధత గాల్లో పెంచుతున్నారా ఏంది? గవన్నీ బూటకాలే, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి అట్లా చెప్తుంటారు. గవన్నీ చేస్తే ఇక ఉన్నది కూడా అమ్ముకొని పోవాల్సిందే. ఇట్లా కాదు గాని, మొత్తం అమ్ముకొని ఊర్లో నుంచి పట్నం పోయి ఏదో పని చేసుకోవాలా, పిల్లల్ని బాగా చదివించుకోవాలి.
ఆ పట్నం పోయి ఏం చేస్తావే? పుట్టిన ఊరిని, అన్నం పెట్టిన భూమిని వదిలి ఎట్టా పోబుద్దైతుంది? నీకేమైనా తెలివి ఉన్నదా? ఎప్పుడు ఏం చెప్పినా వినవు, ఈ ఒక్కసారైనా నా మాట విను. నువ్వు నీ కళ్ళతో చూసినాక నమ్ముదు గాని, నీకు నమ్మబుద్ది కాకపోతే ఎక్కడికన్నా పోయిక, నేను నీకు అడ్డు చెప్పను.
సరేనే, ఇప్పుడు నీ గోల ఏంది?
నేను నీకు మంచి చెప్దామని చూస్తుంటే నీకది గోలలాగుందా? ఈ ఒక్కసారికి నా మాట వినే.
సరే, గింతసేపు అడుగుతున్నావుగా, వింటా చెప్పు ఏందో.
మొన్న నేను పక్క ఊరిలో మన గంగత్త మనవరాలి పెళ్లికి పోయినా కదా, గాడంతా కొత్త పద్ధతిలో కూరగాయలు పెంచే దాని గురించి ఒకటే ముచ్చట. దారి పొడవునా మనోళ్ళంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మస్తు రాబడొచ్చిందంట. విచిత్రం ఏందంటే, ఇదంతా చేసింది ఓ మహిళా రైతంటనే. ఆమె ఎవరో కాదే, మన పక్కింటి బాలం ఉంది కదా, వాళ్ళ అక్క కూతురే.
ఓరి ఓరి, మనారునక్కన ఏమీ తెలియనట్టే ఉండేది కదా, గిన్ని కొత్త పద్ధతులు ఎవరు చెప్పినారే? ఎప్పుడు నేర్చుకున్నది ఇంతకి?
కాలం ఎవరికోసం ఆగదు కదా మంగమ్మ, కాలంతోటి మనము నడుచుకుంటూ పోవాలా, అప్పుడే కొద్దో గొప్ప బాగుపడతామే.
అయితే ఇప్పుడు ఏమంటావు వదిన?
ఏమీ లేదే, నేను దాని గురించి తెలుసుకోవడానికే అరణక్క దగ్గరికి పోతున్నా. నువ్వు కూడా వస్తే తోలకపోతున్నా మరి.
పోయి చూస్తే మాత్రం మనకేమన్నా శాతనైతదా ఏంది గా కొత్త పద్ధతిలో పెంచుడు?
అరే గీ ప్రశ్నలేందే. ఇగో మంగమ్మ, ప్రయత్నించేవాడు ఓడిపోతాడు లేక గెలుస్తాడు, కానీ ప్రయత్నించినోడు ఖచ్చితంగా ఓడిపోయినట్లే. గందుకని గీ మాటలన్నీ పక్కన పెట్టి ముందు కదలరాదే.
సరే పద, అట్టానే కానిద్దాం, నీ మాట నేనెందుకు కాదంట గాని.
అయ్యో మీ అన్న కూడా లేడాయా బండి మీద కలిసిపోదామంటే? పద, ఏదన్నా ఆటోలో పోదాం గాని.
గరే అన్న, ఎంతసేపు తీసుకుపోతావు? తొందరగా పోనీయు, ఈ రోజు తీసుకుపోతావా ఏంది?
ఆపు వదిన, ఇక వచ్చింది చూడూరు, దిగుదాం పద.
అరే మనం పోదామనుకుంటే అరుణకే మనకు ఎదురొస్తుంది చూడరాదే శ్యామలక్క. మన అరుణక మస్తు జోరు మీద వస్తుంది. వామ్మో, గసిపాన్ సారేంది ఆ ఒంటి మీద బంగారం ఏంది? కూరగాయలు వండిస్తున్నదా లేక ఇంకేమైనా వండిస్తున్నదా?
ఆపే మంగమ్మ, బాగున్నావరాక?
బాగున్నానే, మీరెట్టున్నారు? ఇంత ఎండపూట యాడకో పని మీద వచ్చినట్టున్నారు గదే.
బాగానే ఉన్నామక్క, నీ దగ్గరకే వచ్చినాము. నువ్వేందో కొత్త పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నావట కదా, దాని గురించి తెలుసుకుందామని వచ్చినాం.
ఓ, దాని గురించి వచ్చినారా? నేను కూడా పొలంలా నీళ్లు కడదామని పోతున్నా. ఇక రండి, కలిసిపోదాం. గాని
ఏంది అరుణక్క, ఆ పచ్చ పచ్చని గుడారాలేంది? పొలంలో ఎవరన్నా సంసారం ఉంటున్నారా ఏంది?
ఆపే నీ యకశకలు.
అవి గుడారాలు కాదే మంగమ్మ, వాటిని షేడ్ నెట్లు అంటారు. వాటి కిందనే కదా నేను కూరగాయలు వండిస్తున్నది.
బాగా చెప్పినావు లతి. ఎవరైనా గట్లా నీడ కింద చెట్లను పెంచుతారా ఏంది? వింటున్నాం కదా, చూస్తున్నాం కదా అని ఏది పడితే అది చెప్తావేందక్క. అయినా గా గుడారాలేంది, నేనేడా చూడలేదబ్బా. ఏందో ఈ వింతలు.
అరే ఎన్నిసార్లు చెప్పాలి, అవి గుడారాలు కాదే, వాటిని షేడ్ నెట్లు అంటారు. ఏం చెప్పినా నమ్మవావే, జరసేపు ఓపిక పట్టరాదే.
నీకిది వింతలాగే ఉండొచ్చు మంగమ్మ, కానీ నువ్వు చూస్తున్నది నిజమే. ఈ షేడ్ నెట్లు ఇప్పుడిప్పుడే వాడుతున్నారు. ఇక వీటి గురించి చాలా మందికి తెలియదు ఇంకా.
మరి మాకేమన్నా తెలుసా ఏంది? గందుకే కదా తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చినాము. తొందరగా కాని అమ్మ, పొద్దు పొడిచేటట్టుంది.
చూడు మంగమ్మ, ఇక నీడ కింద మొక్కలు వెంచుడేయిందనుకుంటున్నావు నువ్వు? ఏడెక్కువైతే కూడా మొక్కలు చచ్చిపోతాయి. ఈ వేడికి భూమిలో ఉండే తేమ మొత్తం ఆవిరైపోతుంది. నీటెద్దడి పెరిగి మొక్కలు సరిగ్గా పెరగవు. ఇక పంట మొత్తం నాశనం అవుతుంది. నీకు తెలివందే ముందే, గీ వేసవిలా వ్యవసాయం అంటేనే రైతుకి కత్తి మీద సాము లాంటిది.
అవును అరగనక్క, నా పంట కూడా అందుకే పోయినట్టున్నది.
అవునే మంగమ్మ, గందుకే గీ సమయంలా పంటను కాపాడుకోనికి మనకెక్కువ లాభాలు రావడానికి శాస్త్రవేత్తలు గీ కొత్త పద్ధతిని కనిపెట్టిర్రు. గీ షేడ్ నెట్లు వేసుకుంటే నీ సమస్య నుంచి గట్టెక్కొచ్చే.
అవునా? గదెట్లనో కొంచెం వివరంగా చెప్పరాదే, అసలే నాది మట్టి బుర్ర, ఏది త్వరగా అర్థమే సాదు.
నాకు తెలుసులే మంగమ్మ నీ గురించి, చెప్తా వినరాదిగా. ఈ షేడ్ నెట్లలో మొక్కలకు కావలసిన సూక్ష్మ వాతావరణం ఉంటది. ఇవి మొక్కలకి రక్షణనిస్తాయి, అవి ఆరోగ్యవంతంగా పెరిగేలా చేస్తాయి. ఇక మన పంట ఎదుగుదలకి వివిధ దశల్లో రకరకాలుగా ఉష్ణోగ్రత కావాల్సి వస్తుంది. నీరు కూడా తొందరగా ఆవిరి కాదే ఇందులో. ఇక చీడపీడలు పెడదైతే చాలా తగ్గుతుంది.
అవునా అక్క, వీటిని వేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా? కానీ ఖర్చు అవుతుందేమో కదక్క.
ఖర్చు గురించి దిగాలు పడకే, నీకు తెలివందేముంది? మన సర్కారోళ్ళు ఈ మధ్యలా రైతుల కోసమని కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టిర్రు. ఇక చాలా వాటి మీద రాయితీ ఇస్తున్నారు కదనే. ప్రభుత్వము ఒక్కడుగు ముందుకేసి మనకు రాయితీలు అందిస్తుంటే మనం నాలుగడుగులు ముందుకేసి లాభాలు అందుకోవాలి. గాని ఇట్లా వెనకడుగు అయ్యొద్దే. ఇక వీటి మీదైతే 50-75% వరకు రాయితీ ఇస్తుంది. ఇంకా వీటి గురించి వివరాలు కావాలంటే మన ఉద్యాన శాఖ అధికారిని అడిగితే బాగా చెప్తారు. నేను ఆసారోళ్ళ సాయంతోనే కదనే ఈ షేడ్ నెట్లు వేసుకున్నాను.
అవునా అక్క, అయినా ఇవి ఎట్లా వేసుకోవాలా?
ఏముంది, మామూలు పందిళ్ళు వేసినట్టే. కాకపోతే వీటికి ఇనపరాడ్లు, బుంగకర్రలు, మనం పైన కప్పుకోనికి నైలాన్ వలలు కావాలి. కాకపోతే వీటిని ఎండెక్కువన్నప్పుడు వేసుకోవద్దు. ఇక మన పైన కప్పే నైలాన్ వలలైతే రకరకాల రంగుళ్ళు ఉంటాయి. ఎరుపు రంగని, తెలుపు రంగని, నలుపు అని, ఆకుపచ్చ రంగని ఉంటాయి. 25-90% వరకు నీడనిచ్చే విధంగా ఉంటాయి.
సరేగానక్క, అయినా ఇందులో ఎన్ని రకాలు ఎందుకున్నాయి?
అదా, ఇక మనము రకరకాల పంటలు వేసుకుంటాం కదా, మనం వేసుకునే పంటకు తగ్గట్టు అటుకి ఎంత తేమ కావాలనో, ఎంత నీడ కావాలనో దాన్ని బట్టి మనం ఆ వలలు ఎంచుకోవాలా.
అవునా, ఇందులో అన్ని రకాల పంటలు వేసుకోవచ్చా?
మనము ఈ షేడ్ నెట్ల కింద కూరగాయలు వేసుకోవచ్చు, పూలు వండించుకోవచ్చు.
మరి ఏ కూరగాయలకు, ఏ పూలకు ఎంత నీడ శాతం ఇచ్చే వలలు వాడాలక్క?
అదా, ఇక మన టమాటాలకి, ఆకుకూరలకి, గులాబీలకైతేనేమో 50% నీడనిచ్చేయి. మన అంటు మొక్కలు, చామంతి వాట్లకైతేనేమో 90% నీడనిచ్చేవి. ఇక మిగతా కూరగాయలకైతేనేమో 35% నీడనిచ్చేయి వాడాలి. అంతేగాదే, ఇట్లల్లా నారు కూడా పెంచుకోవచ్చు మనం. ఇక చూస్తూనే ఉన్నాం కదక్క, ఈ మధ్య కాలంలో రైతులందరూ ఈ షేడ్ నెట్ల కింద పెరిగిన నారునే కొంటున్నారు. వీటికైతే మార్కెట్లలో మస్తు డిమాండ్ ఉన్నది.
మరి ఇవన్నీ పెంచడానికి నీరు ఎక్కువ కావాలేమో కదక్క, మన దగ్గర అయితే నీళ్లు తక్కువ ఉంటాయి.
నీళ్ల గురించి దిగులు పడకే, నీళ్లు తక్కువ ఉంటే మనం బిందు సేద్య పద్ధతిలో నీటిని వృధా చేయకుండా కూడా మొక్కలు పెంచుకోవచ్చు. ఇక ఇవైతే మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని అందిస్తాయి. మొక్కలు బాగా పెరుగుతాయి ఇండ్లల్లో కూడా. వీటిని ఉపయోగించి మన మెట్ట ప్రాంతాల్లో కూడా సీర్లు వండించొచ్చే.
అవునా అక్క, ఇంతకీ ఇదంతా ఏడ నేర్చుకున్నావేంది?
అదా, పోయినసారి ఈ ఊళ్ళో రైతు సదస్సు పెట్టుంటిరి. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేసే పెద్ద సారోళ్ళు దీని గురించి చెప్పినారు. మన ఉద్యాన శాఖానాధికారి ప్రోత్సాహంతో వీటిని వేసుకున్నా. ఈ నెలలో మళ్ళా ఏదో మీటింగ్ పెడతారట. ఇంకేమన్నా కొత్త పద్ధతులు ఏమన్నా చెప్తారేమో. మరి మీరు కూడా రారా, అదే తెలుసుకుందాం గాని.
అయినా మీ ఊర్లో మీటింగులు పెట్టబడతారు కాబట్టి నువ్వు ఈ కొత్త పద్ధతిలో పెంచుతున్నావు. మాకు గిట్ల చెప్పేటోళ్లే లేకపోతే.
అదేంది మంగమ్మ గట్లంటున్నావు? ఈ టీవీలో రేడియోల్లో వ్యవసాయం గురించి చాలా ప్రోగ్రాంలు వస్తున్నాయి. చాలా మంచి విషయాలు చెబుతున్నారు. గా సీరియల్ చూసే సమయంలో గా ప్రోగ్రాంలు చూస్తే కొత్త విషయాలన్నీ నేర్చుకోవచ్చు కదా అని. మన ఊళ్ళు చాలా మందికి వీటి గురించి తెలియనే తెలియదు. మనం నేర్చుకుని పక్కోళ్ళకి చెప్తే 10 మందికి సాయపడినట్టు అవుతుంది కదా అని.
చాలా మంచిగా చెప్పిన వర్ణక్క. ఇప్పుడు చెప్పే మంగమ్మ, ఇదంతా ఇన్నాక కూడా నువ్వు పట్టణం పోతావా? ఊరుకో వదిన, సర్కారోళ్ళు గింత మంచిగా పంటలు వేసుకోవడానికి, కొత్త పద్ధతులు పాటించడానికి రాయితీలు కల్పించి మరీ రైతులకు సాయం అందిస్తుంటే ఆడుకోబోయి గొడ్డు షాకిరి నేనెందుకు చేస్తా? ఎంత కష్టమైనా మన ఊరిలో మన పొలంలోనే పనిచేసుకుని బతుకుతా. ఇవాళ ఇక్కడికి రాకపోయింటే ఇవన్నీ నాకు తెలిసేదే కాదు. మా ఊర్లో కూడా చాలా మందికి వీటి గురించి తెలియదు. నాలాగే నేను కూడా మన అరుణక్కలాగా ఈ షేడ్ నెట్లను వేసుకుని 10 మందికి ఉపాధి కల్పిస్తా. మన వాళ్ళందరికి వీటి గురించి చెప్తా.
సరే తీ, పొద్దు పడుతుంది, నీ ఇంటికి పోదామా?
నాకు కూడా ఇంటికాడ పని ఉన్నది, చీకటి పడుతుంది, పొద్దుగాలు వచ్చి నీళ్లు కట్టుకుంటాలే, పోదాం పద.
సరే అక్క, మరి ఇక పోయేస్తాం.
ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని పాటించు, అధిక దిగుబడులు సాధించు.
ఏంటో ఈ మధ్య అందరూ థైరాయిడ్ థైరాయిడ్ అంటున్నారు. మన దేశంలో స్త్రీలు ఎక్కువగా, అంటే 10 మందిలో 8 మంది స్త్రీలు థైరాయిడ్ తో బాధపడుతున్నారు. అయోడిన్ లోపం వలన, ఊబకాయం వలన, వంశపారంపర్యంగా ఈ థైరాయిడ్ వ్యాధి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అసలు ఈ థైరాయిడ్ వ్యాధి ఎలా వస్తుంది, ఎవరెవరిలో వస్తుంది, ఈ థైరాయిడ్ ను ఎలా నిర్ధారించుకోవాలి, ఇతర శరీర భాగాలపై ఈ థైరాయిడ్ ప్రభావం ఏమిటి, అసలు ఈ థైరాయిడ్ వ్యాధి రాకుండా నివారించగలమా, దీని బారిన పడినప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో మనం ఇప్పుడు వివరంగా పోషకాహార శాస్త్రం చదువుకుంటున్న మన స్నేహితురాలు స్వాతి నుండి తెలుసుకుందాం. స్వాతి, మాకు థైరాయిడ్ ను గురించిన విజ్ఞానం అవసరం, అన్ని విషయాలు వివరంగా చెప్పు.
అలాగే, తప్పకుండా చెప్తాను, వినండి. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో ముందు వైపున గాలిగొట్టానికి చిన్న సీతాకోక చిలుకలా కరుచుకుని ఉంటుంది. చూడటానికి చిన్నదే కానీ పనిలో మాత్రం ఈ గ్రంథి చాలా పెద్దది. మన శరీరం మొత్తాన్ని, ఒంట్లోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని చురుకెత్తించే బృహత్తరమైన బాధ్యతను ఈ గ్రంథి నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లే దేహానికి చురుకుదనాన్ని ఇస్తాయి. మన శరీర అవసరాలకు తగ్గట్టుగా థైరాయిడ్ గ్రంథి T3 అంటే ట్రై ఐడో థైరానిన్ మరియు T4 టెట్రా ఐడో థైరానిన్ అనే 2 హార్మోన్లను మరియు కొన్ని రసాయనాలను స్రవిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనినే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH అని కూడా అంటారు. ఈ థైరాయిడ్ వ్యాధిని నిర్ధారించడంలో ఈ TSH పాత్ర అత్యంత కీలకమైనది. థైరాయిడ్ గ్రంథి నేరుగా స్రవించే T3 మరియు T4 కంటే కూడా పిట్యూటరీ గ్రంథి స్రవించే TSH మరింత కీలకమైనది. TSH థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి T3 మరియు T4 హార్మోన్లను విడుదలయ్యేలా చేస్తుంది. T3 మరియు T4 హార్మోన్లు తక్కువగా ఉంటే ఈ TSH మరి కాస్త ఎక్కువగా విడుదలై థైరాయిడ్ గ్రంథిని మరింతగా ప్రేరేపిస్తూ ఉంటుంది. మరోవైపు T3 మరియు T4లు ఎక్కువైతే అవి TSH విడుదలను నిరోధిస్తూ ఉంటాయి. ఇలా ఒకవైపు T3, T4 మరియు మరోవైపు TSH ఇవో చక్రంలా పనిచేస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే, అంటే T3 మరియు T4 అవసరమైనంత లేకపోతే TSH ఉత్పత్తి పెరిగి థైరాయిడ్ గ్రంథిని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ లో 2 రకాలుంటాయి, 1 హైపర్ థైరాయిడిజం, 2 హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి ఎక్కువగా పనిచేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ హైపర్ థైరాయిడిజం లో గొంతులో థైరాయిడ్ గ్రంథి వాసి పెద్దదవచ్చు. దీనినే గాయటర్ అని కూడా అంటారు. వంటి థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యథాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. రెండవ రకంలో ఒకవైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్ లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనికి వైద్యం తప్పనిసరి అవుతుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేమిటంటే, గుండె నిమిషానికి 100 కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది, నరాల బలహీనత, ఆదురత, చికాకు, చేతులు వనకడం, చెమటలు పట్టడం, మామూలుగా తింటున్నా కూడా బరువు కోల్పోవటం, వేడి తట్టుకోలేకపోవటం, జుట్టు ఊడిపోవటం, తరచు విరేచనాలు, కళ్ళు ముందుకు చొచ్చుకుని రావటం, తరచు ఋతుస్రావం, సక్రమంగా లేని గుండెలయ వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి మామూలు కన్నా తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు జీవితం మబ్బుగా మందకోడిగా అయిపోతుంది. దీనినే హైపోథైరాయిడిజం అని అంటారు. హైపోథైరాయిడిజం ఉన్న వారిలో కనిపించే లక్షణాలు అలసట, నీరసం, నిద్రమత్తు, ఉబ్బిన ముఖం, ఏకాగ్రత కోల్పోవటం, పెలుసైన పొడి జుట్టు, గోళ్లు, దురద పుట్టించే పొడి చర్మం, మలబద్ధకం, రక్తహీనత, శరీరం బరువెక్కడం, తక్కువైన ఋతుస్రావం వంటి ముఖ్యంగా కనిపించే లక్షణాలు. ఈ థైరాయిడ్ సమస్యను అర్థం చేసుకునేందుకు సాధారణంగా T3, T4 మరియు TSH ఈ మూడు పరీక్షలు చేయిస్తుంటారు. చాలా మందికి TSH ఒకటే సరిపోతుంది. TSH పరీక్షలోనే థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలిసిపోతుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండింటినీ దీని ద్వారానే నిర్ధారించవచ్చు. ఎందుకంటే హైపోథైరాయిడ్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న వారికి బయటి నుండి థైరాక్సిన్ అంటే T4 హార్మోన్ నే ఇస్తారు. కాబట్టి వీరిలో పరీక్ష చేసినప్పుడు రక్తంలో T3 మరియు T4 హార్మోన్ స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. దీన్ని చూసి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అందువలన T3 మరియు T4 పరీక్షలతో ప్రయోజనం ఉండదు. TSH ఒకటే సరిపోతుంది. ఇప్పుడు ఈ TSH విలువలు తెలుసుకుందాం. TSH 0.5 నుండి 5.5 మధ్య ఉంటే నార్మల్. TSH 5.5 నుండి 10 మధ్య ఉంటే బార్డర్ లైన్. దీనినే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని అంటారు. 10 కంటే ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని స్పష్టమవుతుంది. TSH 5.5 నుండి 10 మధ్య ఉంటే వీరిలో T3 మరియు T4 నార్మల్ గానే ఉంటాయి. TSH మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ కాకుండా వ్యక్తులను బట్టి, వయస్సును బట్టి, పరిస్థితులను బట్టి, ముఖ్యంగా గర్భధారణ వయసులో ఉన్న యువతులకు, గర్భిణులకు, వృద్ధులకు, ఎదుగుదల మందగించిన పిల్లల విషయంలో చికిత్స అవసరమా కాదా అన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా TSH 0.5 నుండి 5.5 ఉండటం నార్మల్ అయితే 65 పైబడిన చాలా మంది వృద్ధుల్లో ఇది 7 నుంచి 10 వరకు కూడా ఉంటుండొచ్చు. అయినా వీరికి చికిత్స అవసరం ఉండదు. దీని గురించి ఇంకా లోతుగా పరీక్ష చేయాల్సిన అవసరమూ ఉండదు. యువతులలో నెలసరి సరిగ్గా రాకపోతుండటం, గర్భధారణకు ప్రయత్నిస్తూ ఉండడం వంటి సందర్భాల్లో వీరు TSH స్థాయిలు బార్డర్ లైన్ లోనే అంటే 5.5 నుండి 10 మధ్య ఉన్నా కూడా విధిగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణుల్లో TSH 3 లోపే ఉండాలి. అంతకు మించి ఉంటే దానికి చికిత్స అవసరం. వాస్తవానికి గర్భధారణ తర్వాత 3 నెలల్లో TSH స్థాయిలు పడిపోతాయి. కొందరిలో అది 0.1 నుండి 0.2 వరకు కూడా తగ్గొచ్చు. దీనికి గర్భధారణ సమయంలో తలెత్తే శారీరక మార్పులే కారణం. 2 మరియు 3 మాసికంలో తిరిగి TSH పెరుగుతాయి. అయితే ఇది 3 కంటే ఎక్కువ పెరిగితే మాత్రం కాన్పు అయ్యేంత వరకు కూడా చికిత్స తీసుకోవాలి. దీన్ని జెస్టేషనల్ థైరోటాక్సికోసిస్ అంటారు. వీరికి చికిత్స చేయడం ద్వారా పుట్టబోయే బిడ్డల్లో విషయగ్రహణ, తెలివితేటలు, చురుకుదనం, మానసిక స్థితి ప్రభావితం కాకుండా చూసుకోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరీ అనుమానంగా ఉంటే గర్భిణీల్లో సమస్య నిర్ధారణకు T3 మరియు T4 అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. గర్భిణీల్లో కొందరికి అల్ట్రాసౌండ్ డాప్లర్ పరీక్ష కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గర్భధారణ మూలంగా కూడా కొందరిలో గుండె వేగం పెరుగుతుంటుంది. అలాగే గర్భం ధరించినప్పుడు థైరాయిడ్ హార్మోన్ అవసరం కూడా పెరుగుతుంది. దీంతో హార్మోన్ ఉత్పత్తి పెరిగి జీవక్రియలు వేగవంతమవుతాయి. దీనివల్ల గొంతు దగ్గర ఉబ్బు అంటే గాయిటర్ కూడా రావచ్చు. ఇలాంటి వారిలో T3 మరియు T4 అధికంగాను, TSH మాత్రం తక్కువగాను ఉంటాయి. ఇది సరిగ్గా హైపర్ థైరాయిడిజం మాదిరిగానే కనిపిస్తుంది. దీనికి శారీరక మార్పులే కారణమని తెలుసుకోవడానికి ఈ డాప్లర్ పరీక్ష ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా నిర్ధారణ కానప్పుడు TSH బోర్డర్ లైన్ లో ఉన్న వారికి ఖచ్చితమైన నిర్ధారణకు థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష ఎవరికైనా జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, తరచుగా చేయాల్సిన అవసరం లేదు. ఊబకాయం మూలంగా TSH కాస్త పెరుగుతుంది. చాలా మంది ఊబకాయలు TSH 6.5 నుండి 7 ఉంటే తమకు థైరాయిడ్ సమస్య వచ్చిందని, దాని మూలంగానే బరువు పెరిగామని భావిస్తూ ఉంటారు. ఇది నిజం కాదు. సాధారణంగా వీరికి థైరాయిడ్ చికిత్స అవసరం ఉండదు, కానీ బరువు తగ్గుతామని భావిస్తూ చాలా మంది థైరాయిడ్ చికిత్స తీసుకుంటూ ఉంటారు. వీరు మందులు వేసుకుంటే TSH కొంత తగ్గొచ్చు, అయినా దాంతో ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. అయితే యాంటీబాడీ పాజిటివ్ గా ఉంటే మాత్రం చికిత్స తీసుకోవాలి. యాంటీబాడీ లేకపోతే తమకు వచ్చిన బోర్డర్ లైన్ హైపోథైరాయిడిజం కు ఊబకాయమే కారణమని, బరువు తగ్గితే ఆ పెరిగిన TSH స్థాయి కూడా తగ్గుతుందని గుర్తించడం అవసరం. సుమారు 2-3% మంది స్పష్టంగా హైపోథైరాయిడిజం తో బాధపడుతున్నట్టు అంచనా. ఇతర శరీర భాగాలపై థైరాయిడ్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు చెప్తాను, వినండి. జీర్ణాశయంపై థైరాయిడ్ ప్రభావం. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినా, దీన్ని శరీరం సరిగ్గా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి HCL ముఖ్యం. ఇది ఉత్పత్తి కావడానికి గ్యాస్ట్రిన్ అవసరం. గుండెపై థైరాయిడ్ ప్రభావం. రక్తకణాల కదలికను నియంత్రించే శక్తి T3 మరియు T4 హార్మోన్లకు ఉంది. అందుచేత హార్మోన్ల హెచ్చు తగ్గులు రక్త ప్రసరణ పైన, తత్ఫలితంగా రక్తపోటు పైన ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి చెడు కొలెస్ట్రాల్ మొత్తం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ల స్థాయిలను కూడా పెంచుతాయి. నిద్రపై థైరాయిడ్ ప్రభావం. వేగంగా గుండె నాడి కొట్టుకోవడం, అధిక రక్తపోటు వలన నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రలేమి వలన రక్త ఫలికలోను, సీరాలోను ఉండే సెరోటోనిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ రసాయనం నాడి ప్రచోదనాలకు చాలా అవసరం. హైపోథైరాయిడిజం గల వారిలో కంటే హైపర్ థైరాయిడిజం లో గల వారిలో నిద్రలేమి అధికంగా ఉంటుంది. కాలేయంపై థైరాయిడ్ ప్రభావం. T3 హార్మోన్ T4 హార్మోన్ గా రూపాంతరం చెంది 60% థైరాయిడ్ హార్మోన్ ఏర్పడటం కాలేయంలోనే జరుగుతుంది. ఇది చాలా కొద్ది సమయంలోనే జరిగే ప్రక్రియ. అందువలన T3 మరియు T4 ల హెచ్చు తగ్గులు క్రొవ్వుల శోషణను ప్రభావితం చేస్తాయి. T3 హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లయితే బైలురుబిన్ స్థాయి కూడా పెరిగి లివర్ ను విషపూరితం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలపై థైరాయిడ్ ప్రభావం. హైపోథైరాయిడిజం కలవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం జరగడం, అబార్షన్ అవ్వడం, గర్భం ఫలించలేకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ అనే రెండు ప్రత్యుత్పత్తి హార్మోన్లను శరీరంలో నిర్వహించవలసిన విధులను హైపోథైరాయిడ్ స్థితి అడ్డుకుంటుంది. తగిన పోషకాహారం తీసుకోవడం వలన థైరాయిడిజం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారం. బి విటమిన్లను పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ, పిండిని పులియబెట్టి చేసిన దోశ, ఇడ్లీ తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వలన నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్, ఖర్జూరం, అంజీర పండ్లను తినాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. వంట నూనెల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆలివ్, రైస్ బ్రాన్, పల్లి, నువ్వుల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వలన మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకి దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియల్ని ప్రభావితం చేస్తాయి. ఆహార పదార్థాలుగా పిలుచుకునే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్, పాలకూర తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్ హార్మోన్ ని ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వలన అయోడిన్ పుష్కలంగా అందుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమై అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతోపాటు కొవ్వుని కూడా తగ్గిస్తాయి. సోయా పదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకి దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయోడిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుండి అందుతుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకునే కంటే
6 సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా త్రాగాలి. ఈ సమస్య ఉన్న వారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. అందువలన పీచు అధికంగా ఉండే పదార్థాలని తీసుకోవాలి. నేను చెప్పిందంతా విని ఆందోళన పడి స్వంత చికిత్సలు ప్రారంభించవద్దు. మీకు ఈ లక్షణాలు ఉన్నాయనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. వారి సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ వ్యాధి నిర్ధారణ కనుక జరిగితే చికిత్స తూచా తప్పకుండా పాటించండి. పోషక ఆహారం సూచనలకు మన గృహ విజ్ఞాన కళాశాలలో ఆహార సలహా కేంద్రానికి వచ్చి తగు సూచనలు పొందవచ్చు.
అమ్మో, అనర్గళంగా చాలా వివరాలు చెప్పావు. థ్యాంక్ యూ స్వాతి.
ఆరోగ్య రుజులకు స్వాగతం. ఏంటండి, ఈ వారం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వారం చాక్లెట్ కేక్ తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే చాక్లెట్ కేక్ కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి మాట్లాడుకుందాం. చాక్లెట్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, చాక్లెట్ పొడి 50 గ్రాములు, పంచదార 350 గ్రాములు, బియ్యం పిండి 70 గ్రాములు, క్రీమ్ 100 గ్రాములు, ఎండు ఫలాలు సరిపడినన్ని, నెయ్యి 2 చెంచాలు. అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మందపాటి పాత్రలో పాలు పోసి బాగా మరిగించి అందులో చాక్లెట్ పొడిని కలుపుకోవాలి. కొద్దిసేపు అయ్యాక పంచదార, బియ్యం పిండి వేసి బాగా కలిగి తిప్పాలి. ఒక కడాయి తీసుకుని కడాయిలో నెయ్యి వేసి ఎండు ఫలాల్ని వేయించుకోవాలి. బియ్యం పిండి బాగా ఉడికి పాయసం దగ్గరగా అయిన తర్వాత నెయ్యిలో వేయించిన ఎండు ఫలాలు, క్రీమ్ జత చేరిస్తే చాక్లెట్ కేక్ సిద్ధమైపోయినట్టే. అభిరుచిని బట్టి ఇందులో వేయించిన సేమియా వేసినా ఎంతో రుచిగా ఉంటుంది. విన్నారు కదా మనందరి నోరూరించే చాక్లెట్ కేక్ తయారీ విధానం. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. పోషక విలువలు: క్యాలరీలు అధికంగా లభిస్తాయి, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ఆరోగ్య లాభాలు: జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనేయదు. కాబట్టి అన్ని వయసుల వారు దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ మండు వేసవిలో చాక్లెట్ కేక్ ఆస్వాదిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజ్ఞానగణి శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. విజ్ఞానగణి శీర్షిక వినే ముందు శ్రోతలకు ఒక ముఖ్య సమాచారం. అదేమిటంటే, విజ్ఞానగణి ప్రశ్నలకు సమాధానాలు పంపవలసిన ఫోన్ నెంబర్ మారింది. ఆ ఫోన్ నెంబర్ ఏమిటంటే 9550704672. మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672. ఇకపై ఈ నెంబర్ కు మీ సమాధానాలు పంపగలరు. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు వినేద్దాం. గతవారం మొదటి ప్రశ్న: ఎండాకాలం టమాటా, మిరప, వంగలో పూత, పిందె బాగా పట్టడానికి దేనిని పిచికారీ చేయాలి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, ప్లానోఫిక్స్. గతవారం రెండవ ప్రశ్న: ఎండాకాలంలో కూరగాయల సాగులో కాయ పగుళ్లు లేకుండా ఉండాలంటే దేనిని పిచికారీ చేయాలి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, బొరాక్స్. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు జి సంపత్, వేంపాడ్. మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ, ఏ శ్రవంతి, చందాపూర్, వై రవి, మహబూబ్ నగర్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. శ్రోతలకు ఒక ముఖ్య సమాచారం: విజ్ఞానగణి ప్రశ్నలకు సమాధానాలు పంపవలసిన ఫోన్ నెంబర్ మారింది. ఆ నెంబర్ ఏమిటంటే 9550704672. మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672. ఈ వారం మొదటి ప్రశ్న: ఏ పద్ధతి ద్వారా పోషక విలువలు నష్టపోకుండా ఆకుకూరలను వండవచ్చు? ఏ, ఆవిరితో వండడం, బి, ఉడికించడం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: ఏ పద్ధతి ద్వారా పోషక విలువలు నష్టపోకుండా ఆకుకూరలను వండవచ్చు? ఏ, ఆవిరితో వండడం, బి, ఉడికించడం. ఈ వారం రెండవ ప్రశ్న: వండేటప్పుడు ఆకుకూరలు తమ ఆకుపచ్చ రంగును కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ, మూత పెట్టి వండడం, బి, మూత పెట్టకుండా వండడం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: వండేటప్పుడు ఆకుకూరలు తమ ఆకుపచ్చ రంగును కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ, మూత పెట్టి వండడం, బి, మూత పెట్టకుండా వండడం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి SMS చేయగలరు. SMS పంపవలసిన నెంబర్ 9550704672. మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలు. మేలుకో, రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.